ఏవి ప్రకృతి నుంచి నాది అనేటువంటి భావన అయితే తీసుకోకండి. ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నాది, ఈ వ్యక్తి నా తండ్రి, ఈ వ్యక్తి నా తమ్ముడు, ఇదేమీ స్వీకరించకండి. అపరిగ్రహ పట్టుకోకండి దాన్ని. దీనివల్ల నిత్య జీవితంలో మీరు జీవిస్తూ వీడు నా ఆఫీసరు, ఇది నా ఆఫీసు, కానీ యాక్టింగ్ చేయాలి మళ్ళా. మరి అక్కడ దెబ్బతింటున్నాం మనం. భారతదేశం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే యాక్టింగ్ చేతలేక. దే ఆర్ నాట్ గుడ్ యాక్టర్స్. ప్లస్ ఈ మానసిక స్థితి లేకుండా ఉంది అనుకునేటటువంటి భ్రాంతి. ఈ మానసిక స్థితి రావాలి, డ్రెస్సులు కాదు మార్చుకోవడం. ఈ మానసిక స్థితి అపరిగ్రహ మొదటి లక్షణం. పట్టుకుని వేళ్లాడిపోకండి ఇది నాది అని. మరి వేళ్లాడడం, ఇది నాది కాదు అనుకుని అందరినీ రానిచ్చేసేది అయితే మళ్ళీ ఆ పిచ్చి పని చేయబాకండి. కామన్ సెన్స్. మీకు దాని మీద యావ ఉండకూడదు, కానీ ఇది మీది కాదు అనుకుని నువ్వు రాణిస్తే అసలు మీకు జాగా ఉండదు అక్కడ. అర్థమైంది కదా? అపరిగ్రహం. రెండోది అయాచక వ్రతము. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాహ్మణత్వానికి, గాయత్రి మంత్ర సాధకులకి. ఏది అడగడు ఆఖరికి గాయత్రి దేవిని కూడా. ఏం అడగడు వాడు, అసలు ఏం అడిగేది? రాత్రి నేను చచ్చిపోతున్నావు కదా, నువ్వు నాకు ఇచ్చేది ఏంటిట? పొద్దున్న నిద్రలేచావు, నీకు తెలుసు రాత్రి చచ్చిపోతున్నావు అని. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని ఉంటుందా, లేకపోతే ఏదైనా బాబు పోనిద్దు ఎలాగో అలా సాయంత్రం అయిపోతే గొడవ వదిలిపోతుంది, ఏముంటుంది మీ మనస్సు? అయాచక వ్రతం. ఏమీ అడగండి మీరు. స్థూల జగత్తులో ఈ రెండు లక్షణాలు మీరు పట్టుకోగలగాలి. టెస్ట్ చేసుకోండి అణు అణువున, క్షణక్షణాన. ఏదైనా మీరు పట్టుకుంటున్నారా, ఇది నాది, ఇది నాకు కావాలి? జ్ఞానాన్ని పట్టుకోండి. జ్ఞానాన్ని వదిలేశాం మనం. జ్ఞానాన్ని మాత్రం మీరు పట్టుకు వెళ్ళాడండి. కారణం ఏంటి అంటే, జ్ఞానాన్ని మీరు ఎంత ఖండం చేసినా ఇంకోటికి వెళ్ళినా మళ్ళీ ఆ జ్ఞానం మీకు మిగిలిపోతుంది. అఖండ మండలాకారం జ్ఞానం ఒక్కటే అలాంటి విచిత్రమైనటువంటి స్థితి. మళ్ళా లైట్ జ్యోతి కాదు లక్షణం ఉంది. ఒక జ్యోతిని వెలిగించావు నువ్వు, ఈ జ్యోతి ఏం తగ్గదు, మళ్ళా అది అదే రకంగా ప్రకాశిస్తుంది. ఇంకో జ్యోతి వెలిగించావు. అలాగే జ్ఞానం కూడా, నీకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకోటికి ఇచ్చావు, నీ జ్ఞానం ఏమైనా తగ్గిపోతుందా? ఏమి తగ్గదు. కానీ వాడికి కూడా జ్ఞానం వస్తుంది. ఇంకొక జ్ఞానము అగ్ని అవుతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమహు పండితంబుగా. జ్ఞానాన్ని మాత్రం ప్రొసెస్ చేయండి, పట్టుకోండి. కానీ ఎటువంటి జ్ఞానము? విచక్షణతో ఉన్నటువంటి జ్ఞానము. ఈ రెండు ఫార్ములాలు మధించండి. మీరు రోజు పొద్దున్నే సావిత్రి సాధన చేయగానే అంటే ఐదు కోశాలు, ఐదు ప్రాణాలు, పెట్రోల్ తర్వాత, పెట్రోల్ తర్వాత ఆయుధాలు, పరికరాలు కావాలి కదా. డ్రెస్ వేసుకోవాలి, ఇందిరాలు పెట్టుకోవాలి, వాచి పెట్టుకోవాలి, కళ్ళజోడు పెట్టుకోవాలి, బూట్ వేసుకోవాలి, మేజోడు వేయాలి, పరికరాలు ఉండాలి కదా, అవి ఆయుధాలు. ఆయుధాల తర్వాత ఆయుధాన్ని ఉపయోగించుకునేటువంటి ఇంద్రియాలు ఉండాలి కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకున్న తర్వాత మీరు దేని మీద స్ట్రెస్ చేసుకోవాలి? అయాచక అపరిగ్రహ వ్రతాన్ని మర్చిపోకుండా ఉండాలి మీరు. సావిత్రి సాధనతో పాటు ఇది గుర్తుంచుకోండి. నిద్ర లేవగానే మీకు ఇది గుర్తుండాలి. శ్లోకం మీరు ఖండతా పట్టేసుకోండి, ఇంకా హాయి. శ్లోకాలు ఖండతా పట్టండి. ఎందుకు చెప్తున్నాను, ఈ జ్ఞానము శ్లోకాల ద్వారా మీ మనసులో ఉండిపోతే ఇంకా చదరదు. అందుకే ఎక్కువ శ్లోకాలు ఉండేటట్టు నేను చేయటం లేదు. రోజుకి ఐదో ఆరో శ్లోకాలు మాత్రమే ఉండేటట్టు చూసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ శ్లోకాలు మనం ఖండతా పట్టక్కర్లే. ఖండతా పట్టగలిగితే రేపు చెప్పబోయే మూడు శ్లోకాలు కూడా ఖండతా పట్టేశారనుకోండి, యూ ఆర్ గుడ్ స్టూడెంట్స్. టైం తక్కువ ఉంది మీరు, యూ హావ్ టు ఫైట్ ఇట్. నిద్రని దానిని కాంపేర్ చేసుకుని చేత బ్రాహ్మణత్వం అంటే అర్థం ఉంది కదా. రాత్రి ఆదిశక్తి, పొద్దున్న సావిత్రి, అయాచక అపరిగ్రహ వ్రతాన్ని పాటించేటటువంటి వ్యక్తి. ఎక్కడికి వెళ్ళాలి? సహ అనే పదం ఏం చెప్తోంది? సత్తావంతస్తథాశూర క్షత్రియా లోకరక్షకా అన్యాయా శక్తి సంభూతాన్ ధ్వంసేయురుహిత్వాపద. సంఘీభావం. ఎమ్మెల్యేలందరూ కలిస్తే చీఫ్ మినిస్టర్కి బలం వస్తుంది, అంతే కదా సంఘీభావం. అలాగే మీరు ఈ బ్రాహ్మణత్వ సాధకులందరూ కూడా ఒక చోట చేరితే ఆ బ్రహ్మ తేజమే క్షాత్ర తేజంగా మారుతుంది. సత్తానంత, మీకు ఒక సత్తా ఏర్పడుతుంది. ఎవరి ఇంట్లో వాడు కూర్చుని తపస్సులు అవి చేసుకోవటం వల్ల భారతదేశంలో నాశనమైంది. చాణక్యుడు వాడు ఏం కోరుకున్నారు? కలవుండే ఈ విధమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. అందులో మనం ఏ స్థాయికి ఎదుగుదామని చూస్తున్నాం? మన క్షత్రియత్వము, మనశూరత్వము వన్ వరల్డ్, ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే. నో జియోగ్రఫికల్ బారియర్స్. శాసనకి కావలసినటువంటి గీతలు మనం తీసుకోవచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అని, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్తానికి కానీ, ఆంధ్రప్రదేశ్ లో నువ్వు జీవించడానికి కానీ వీసాలు, పాస్పోర్ట్స్, అంబాసిడర్స్ అక్కర్లే నీకు. అలాంటి ప్రపంచాన్ని మనం నిర్మించేటువంటి క్షత్రియులుగా మారాలి, సత్తావంతులుగా మారాలి మనం. ఆ సత్తా ఎలా ఉండాలి? అన్యాయాన్ని ఎదిరించేటటువంటి సత్తా. ఈ అన్యాయం అంటే ఏంటో కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రకరకాల స్థాయిల్లో అన్యాయాన్ని ఎదిరించవచ్చు. దొంగతనం జరుగుతుంది, దొంగని ఎదిరించవచ్చు. గుండా అవన్నీ చావుగొడుతున్నాడు, గుండాన్ని ఎదిరించవచ్చు. ఎదిరిస్తే ఏమవుతుంది? నేను చంపుతాడు వాడు. జరాసంధుడు చంపటానికి వస్తే కృష్ణుడు ఏం చేశాడు? వద్దు, దెబ్బలాడద్దు. సత్తావంత ముందు సత్తా, శక్తి సంపాదించుకో. ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే చేతగాని వాళ్ళ ఏంటి వీళ్ళు? మంత్రశక్తి అది లేదా, అస్త్రశక్తి లేదా? భీష్ముడు వాళ్ళు ఎదురు తిరుగుంటే దుర్యోధనుడికి, ధర్మరాజు కానీ భీముడు కానీ ఆ క్షణంలో ఎదురు తిరుగుంటే భీష్ముడు వీళ్ళకి సపోర్ట్ వచ్చి ఉండేవాడు కదా, గ్యారంటీ వచ్చి ఉండేవాడు. కానీ యుగాన్ని మార్చడానికి కావలసినటువంటి శక్తిని భార్య యొక్క మానసిక రక్షణకు ఉపయోగించుకోకూడదు. తేడా అర్థం చేసుకోండి. మీరు ఆ లెవెల్లో ఉంటేనే ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ అవుతుంది తప్ప, లేకపోతే నేను చాలా గొప్పవాళ్ళం సార్ అంటే మీ గొప్పతనానికి తగినటువంటి వైభవం అక్కడ కనిపించాలి. ఇంటి వైభవం అంటే బుద్ధిబలము, బుద్ధిబలం ద్వారా వచ్చినటువంటి బలము. బుద్ధిబలం ద్వారా వచ్చినటువంటి బలం అంటే అర్థం ఉంది కదా, ఏనుగని, సింహాలని, వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం మన భౌతిక బలంతోనా? బుద్ధిబలంతో వచ్చినటువంటి బలం అది. ఆ బలం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఏం కావాలి? కౌశలం, ఎక్స్పర్టైజ్. మనుషుల్ని కలుపుకోండి. మనుషుల్ని ఎలా కలుపుకుంటాం చూసుకోండి. రాక్షసులు కలవగలిగారు కానీ దేవతలు ఎప్పుడు కలవలేకపోయారు. దేవతలు ఓడిపోవటానికి కారణం అదే. ఒకసారి అగ్ని వెళ్తాను అంటే వాయు, అందరూ కలిసి వెళ్తే పోయేదేమో అసలు. ఊహా, వీరహంకారాలు. దేవతలు ఓడిపోవటానికి కారణం అదే. దుర్గావతరణ యొక్క రహస్యము అదే. రేపు నవరాత్రికి ఈ ప్రిపరేషన్ అంటాను. ఇంత నేను తొందరపడి లెక్చర్లు కొట్టేస్తాను ఎందుకు అంటే, ఈ నవరాత్రి సాధనలో మూడు సాధనలు మనం చేయబోతున్నాం. కాలాగ్ని, యోగాగ్ని, ఇంకో అగ్ని ఏదైంది, ప్రాణాగ్ని. ఈ మూడు అగ్నుల సాధన చేయబోతున్నాం మనం. త్రేతాగ్నులు అంటారు వీటిని. కానీ అగ్ని సాధనకి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే కష్టం. కష్టపడండి కాస్త. ఈ 10-15 రోజులు మీరు కావాలనుకోండి, ఎలాగో అలా అవస్థపడండి. కానీ నటన మానకుండా, బాధ్యతలు నగరేయకుండా. మురికెళ్ళి పట్టించే దానికి ఉంది, నాకే అభ్యంతరంగా. ఏదో వంక పెట్టి ఏదో చేసి విప్పండి. మీరు మళ్లీ ఛాన్స్ రాదు ప్రకృతిలో. ఈ టైం రాదు నాపీంత. నేను కష్టపడిన, నేను జన్మాష్టమి నాడు నేను చేసిన మీకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ నవరాత్రి నేను అది అందజేయడానికి ట్రై చేస్తా. కానీ నేను ఏం చెప్పానో నాకు గుర్తు లేదు. మీరు గుర్తు చేయాలి నాకు. జన్మాష్టమి నాడు ఇది చెప్తా ఉన్నారు, అది చెప్తా ఉన్నారని. అది కాకుండా ఇప్పుడు ఏదో చెప్పేస్తున్నా నేను. నాకు ఆదర్శం ఏంటంటే పొలిటీషియన్స్ వాగ్దానాలు చేసేయటమేగా. అసలు నేను ఏం వాగ్దానం చేశానో మీకు గుర్తుంటే కదా నన్ను అడిగేది. అది నా ధైర్యం. కానీ మీరు గుర్తుంచుకుని అడిగితే ఇరుక్కుపోతా. చేయాల్సి వస్తుంది కదా, చూసుకోండి. అది అంచేత సత్తావంత క్షత్రియత్వం. ముందు బ్రాహ్మణత్వం. ఏంటి బ్రాహ్మణత్వం? రాత్రి ఆదిశక్తి ఉపాసన, పగలు సావిత్రి ఉపాసన, మానసిక స్థితి అయాచకము అపరిగ్రహము. చెయ్యండి అది. ఆ చేస్తున్నంత వాళ్ళందరూ కలవండి. సత్తావంత అంటే సత్తా ఉన్నవాళ్ళని కాదు, సత్తా అదే వస్తుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు ఓ యూనియన్ ఫామ్ చేస్తారు. రిక్షా వాళ్ళు చచ్చాడు, చీఫ్ మినిస్టర్తో సహా చచ్చాడు. రిక్షా యూనియన్ డ్రైవర్స్ యూనియన్ చేస్తాం వాళ్ళు నిజంగా ఎదురు తిరిగితే. ఇంచేత సత్తావంత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ సత్తా? యూనియన్. మరి మనం ఎందుకు యూనియన్ ఫామ్ చేయలేకపోతున్నాం? ఈ నాలెడ్జ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది, మేము చెప్తున్నది అందజేయండి. అందజేయటమే కాకుండా కలవండి. ఎలా కలవాలి? అన్యాయం ఎక్కడ ఉన్నదో దాన్ని ఎదిరించండి. ఆ మాట చెప్తూ ఇదంతా చెప్పి వచ్చాను కదా నేను. మీరు ఆ లింక్ మర్చిపోతే కష్టం. నేను దేని గురించి చెప్తూ ఎక్కడికి వెళ్తున్నాను? న్యాయము అంటే ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అటు వెళ్తాం. న్యాయం ఇంకేం లేదు. ఇంకే అంటే మిగతాదంతా అన్యాయం. ఎంచంటే మీరు ప్రకృతిని ఎదిరించలేరు. దేవర్షి నారదుడు ఇప్పుడు కూడా దేనికి సహాయపడతాడు? ప్రకృతికి సహాయపడతాడు. కృష్ణుడు దేనికి సహాయపడ్డాడు? ప్రకృతికి సహాయపడతాడు. మరి ప్రకృతి ఎటు వెళ్తుందో తెలుసుకునే అంత సామర్థ్యం మనకుందా? లేదు. కానీ ప్రకృతి ఎటు వెళ్తుందో చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు చెప్పింది అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది కదా. శ్రీరామ్ శర్మాచార్య, ఓ మాస్టర్ డైమస్, ఓ వ్యాసుడు, ఓ కృష్ణుడు, ఓ జ్వాలాకుల మహర్షి, ఓ ఈకే చాలా స్పష్టంగా చెప్పారు ప్రకృతి మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో. అటు వెళ్దాం, అది న్యాయమైనటువంటి మార్గం. ఆ న్యాయ మార్గంలో ఎవరైనా మీకు ఎదురు వస్తే దెబ్బలు అడకండి, దారి ఇచ్చేయండి వాళ్ళకి. నారాయణాస్త్రం లాంటి అస్త్రం కూడా మీ తల ఉంచేస్తే మీ తలపై నుంచి అడుగుతుంది. అదొక్కటే మార్గం, దాన్ని ఎదురిస్తామంటే కుదరదు. అంచేత మీకు ఎవరైనా ఎదురుస్తే వాళ్లతో వాదనకి దిక్కండి. ముఖ్యంగా నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు వెళ్తున్నటువంటి స్పీడ్ లో చాలా మంది మిమ్మల్ని రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు. దానికి జవాబు ఏంటి? ఎవరు వెర్రి వాళ్ళకు ఆనందం, అంతే జవాబు. డిస్కషన్ పెట్టుకోకండి ఎవరితో కూడా, మనలో మనకి కూడా డిస్కషన్ వద్దు. చెప్పింది చాలా స్పష్టంగా చెప్తున్నానని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే నెక్స్ట్ సెట్టింగ్ లో రేపు మనం కూర్చుంటాం కదా 8 గంటలకి, ఓ అరగంట ఇస్తాను నేను టైం. ఇంకేంటే మీకు అర్థం కాకుండా నేను చెప్పుకుంటూ పోతే నాకేం లాభం, మీకేం లాభం? కానీ టైం అది ఇంకా మర్చిపోండి. ఈ వారం రోజులో 3 రోజులో మీరు నేర్చుకోండి. ముందే మనం అనుకుంటాం కదా ఈ టైం కూర్చుంటామని, వేయనంత వరకు ఆ టైంకి మీరు ఎలాగో ఎలా అడ్జస్ట్ చేసుకోవటానికి చేయండి. కానీ బాధ్యతలు ఉంటే అది అడ్జస్ట్ చేసుకుని వస్తే తప్పు లేదు. కానీ పెర్మిషన్తో, వాళ్ళు మళ్ళా వీడేదో ఎగ్గొట్టేస్తున్నాడు అనుకోకూడదు. మీరు బాగా నటించగలగాలి మమ్మల్ని, అయ్యో మీకు ఇచ్చేయలేకపోతున్నాని, ఆయన వాడు దొరికాడు మనకి, ఆ టైం ఇప్పుడే క్లాస్ పెడతాడు అని నేను తిట్టి 4 వాళ్ళకి ఎంత ఆనందం, మొహం ఇలా విప్పారిపోతుంది. ఆ మొహం అలా విప్పారిపోయేది పర్మిషన్ అడగండి, ఏం చేస్తానులే ఏం చేస్తా, అర్థమైంది కదా. అంతేత కామన్ సెన్స్ ఎప్పుడు వచ్చి చూసుకోండి. మీరు సత్తావంత అన్యాయాన్ని ఎదిరించండి. ఈ అన్యాయాన్ని ఎదిరించిన తర్వాత 3 శ్లోకాలు అయిపోయాయి కదా, కండలా పట్టండి. అది గాయత్రి గీతలు 5 నిమిషాలు మాత్రమే శాంతంగా కూర్చోండి. ఈ వైబ్రేషన్స్ కుదట పడతాయి, దిగుతాయి. 5 నిమిషాలే, మీరేమీ చేయకండి, దిగనివ్వండి అంతే. ఆలోచించవద్దు ఏం చెప్పాను, ఊహించవద్దు. మీరు సెకండి గాయత్రి మంత్రము సకల శాస్త్ర సారము అని చెప్పుకుంటున్నాం కదా. 24 దేవతాశక్తుల యొక్క ఉపాసనా కాండ మనం ఇంతవరకు చదువుకున్నాం. ఇంతవరకు అర్థం చేసుకుంటే ఉపాసనా కాండ 24 శక్తులు మననం చేసుకుంటే గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరము మీకు జీవితానికి కావలసినటువంటి ఒక్కొక్క మానసిక స్థితిని అందజేస్తుంది. అది సముద్రంలో కనుక మునిగితే రత్నాలు మాణిక్యాలు అవి ఎలా దొరుకుతాయి? మాణిక్యాలు దొరుకుతాయేమో నాకు తెలియదు, కానీ ముత్యాలు గ్యారంటీగా దొరుకుతాయి. అలాగే గాయత్రి మంత్రాక్షరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ముత్యం, ఆణి ముత్యం లాంటివి. ఆ ఒక్కొక్క ముత్యము ఎలా పనిచేస్తుంది అన్నదే గాయత్రి గీతలో మనం చదువుకుంటున్నాం. మొట్టమొదట నిన్న మనం ఏం చదువుకున్నాం? భూర్భువస్వహ గురించి మనం చదువుకున్నాం. భూర్భువస్వస్త్రయో లోకా వ్యాప్తమో బ్రహ్మతేషు సయోవ తజ్జతో జ్ఞానియస్తద్వేత్తు విచక్షణ. అంచేత ఎప్పుడైతే భూర్భువస్వహ అని మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో, గాయత్రి గీత యాంగిల్లో మీరు గాయత్రి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ప్రకృతి పురుషుల యొక్క కలియుగతో ఏర్పడినటువంటి శబ్దము, ఆ శబ్దము 3 లోకాలను తెలుపుతుంది. భూర్భువస్త్రయోలోక ఏంటా 3 లోకాలు? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఇంకాస్త ముందుకెళ్లి మానవ శరీరం మీదకు వస్తే భూర్ భువః స్వః భూర్ పృథ్వీ, ఈ పార్ట్ ఏమంటా దీని ముందే ఉందా, తల కింద భాగము కాళ్ళ పై భాగము, భువః ముందుకాళ్ళు పాతాళం, స్వః అంతరిక్షం, ఈ మూడు లోకాలు అంటే ఏంటన్నమాట, ఇక్కడ భూర్ స్థూల జగత్తుని తెలుపుతుంది, భువః స్వప్నలోకాన్ని తెలుపుతుంది సబ్ కాన్షియస్ మైండ్, స్వః అతీంద్రియ చేతనత్వాన్ని తెలుపుతుంది. ఇంద్రియాతీతమైంది కదా అది, మస్తిష్కంలో ఉన్నది. ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు అక్కడ సింక్రనైజ్ చేస్తున్నావు, అంటే ఇంద్రియాతీతమైనటువంటి శక్తిని అక్కడ ఉపయోగించుకుంటున్నావు. అది ఆ మూడు లోకాలు అంతేత ఓం భూర్ భువ స్వహ అనగానే ఇది మీ మనసులో ఫ్లాష్ అవ్వాలి అక్కడ, అర్థం కదా. అంతేత ఒకసారి చూడండి, నేను చదువుతూ ఉంటే అది ఫ్లాష్ అవుతుందో లేదో. భూర్ భువ స్వహ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఒకేసారి ఫ్లాష్ అవ్వాలి. భూర్ భువ స్వహ స్త్రయో లోక వ్యాప్త ఓం బ్రహ్మతేషు, దీన్ని ఓంకారంతో మనం చెప్తున్నాం. సైవ తజ్జతో జ్ఞాని యస్తద్వేత్తి విచక్షణ, విచక్షణాయుక్తమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఓం భూర్భువః తెలుపుతున్నాయి. తత్ అనే మాట మీరు ఎప్పుడైతే వాడతారో, తత్వజ్ఞాస్తు విద్వాంసో బ్రహ్మణా సతతోబలై అంధకారమపాకుర్యుః లోకాదజ్ఞాన సంభవం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహం అజ్ఞానం వల్ల వస్తుంది. ఈ అజ్ఞానం పోవాలి అంటే ఏంటి, బ్రాహ్మణత్వం మీలో ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే ఏంటి, అవాచక అపరిగ్రహ వ్రతాలు మీరు పాటిస్తూ ఇతరుల చేత పాటింపజేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పూజితుడవుతాడు. ఈ అవాచక అపరిగ్రహ వ్రతం వాళ్ళగా యోగులు ఇంచేత తత్ అది గుర్తుంచుకో, బ్రాహ్మణత్వాన్ని గుర్తుంచుకో. అత్తత్ అనే మాటకి అర్థం అది. తర్వాత సత్తామాంస్తూర క్షత్రియాలోక రక్షకాః అన్యాయ శక్తి సంభూతాం ధ్వంసే విత్వాపదః. సత్తావంతుడు కండి, వాచక పరిగ్రహవతం బాగానే ఉంది. ఆ ఉన్నవాళ్ళందరూ ఓ చోటకి చేరండి, చేరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదిరించండి. ఏంటి అన్యాయం ప్రకృతిలో? ఈ అన్యాయాలు ఎందువల్ల వస్తుంది? వాడికి ఆ ధనం అంతా కావాలి, వాడిది ఇదంతా అయిపోవాలి అనేటటువంటి భావనే కదా. ఈ భావన వల్ల అజ్ఞానం వల్ల వస్తుంది. ఇలా కలిసికట్టుగా ఈ విధంగా జీవించే వాళ్ళందరూ జీవించి ఇలా ఆనందంగా జీవించవచ్చు అని తెలిపితే నేచురల్గా అందరూ అలాగే జీవిస్తారు. పూర్వకాలంలో రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు అక్కడికి గురుకులానికి. ఇంచేతంటే అక్కడ ఉన్న శక్తి అర్థమయ్యేది. సూర్యుడుగా అక్కడ తయారయ్యేవాళ్ళు వాళ్ళు, రాజులు వాళ్ళు కూడా. ఇంచేత కలెక్టివ్నెస్ మన యొక్క శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు అదే మీకు టెస్ట్ చెప్పిన నేను పెడుతున్నది కూడా, ఈ టేప్స్ ఇవి అవి అవి కూడా మనం ఒక మ్యాజిక్ లాగా ఈ వారం రోజుల లోపల ముఖ్య పుస్తకాలు రెడీ అయిపోతాయి. యోజన వల్ల, ఈ క్షత్రియత్వం వల్ల, శూరత్వం వల్ల, సాహసం వల్ల ఇది చేయగలం అనేటువంటి డిమాండ్ వల్ల. అది దేని వల్ల వస్తుంది? సహా తత్ సా అంటే ఏంటి అక్కడ? సా అని అక్షరం చెప్తుండే, సత్తావంతులు కండి, శక్తి సామర్థ్యము కలవాలుగా కండి. తర్వాత నిన్న అంతవరకు చదువుకున్నాం కదా ఇవాళ శ్లోకం, విత్త శక్త్యాత్ కౌతవ్య ఉచితాభావ పూర్తయ నటు శక్త్యాతయా కార్యం దౌపౌధ్య ప్రదేశము. విత్తము ధనము, ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గాయత్రీ మంత్రంలోని వి అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఏం చెప్తున్నది? విత్త శక్త్యాత్ కర్తవ్య ఉచితాభావ పూర్తయ. అభావము అంటే లేని, ఉచితమైనటువంటి అభావాలను పూర్తి చేసుకోవటానికి మాత్రమే డబ్బు ఉపయోగించండి. ఉచితమైనటువంటి అభావాలంటే ఏంటి? మూడే, నాలుగోది లేదు. ఒకటి రోటీ, ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టండి. ఎలాంటి ఆహారము? కడుపు నిండితే చాలు. కడుపు నిండటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఖర్చు పెట్టండి. మిగతాది మీరు ఏం ఖర్చు పెట్టినా తప్పే. అది రెండోది కప్పుడ, బట్టలు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బట్టలు ఉండాలి. మీకు శీతాకాలంలో మేము చాలా గొప్పవాడిని యోగిని అనే సన్నతి దుప్పటి వేసుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు కావాల్సినటువంటి బట్టలు అప్పుడు, ఏ కాలానికి ఆ కాలానికి తగినటువంటి సింపుల్ బట్టలు. మన కాస్ట్లీ బట్టలు అక్కర్లే మాన సంరక్షణకి. ప్రకృతి యొక్క బ్యాగరీస్ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను తట్టుకోవడానికి కావలసినటువంటి బట్టలకి డబ్బు ఖర్చు పెట్టింది. మకాన్ నీడ నీడ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుకోవాలి అంటే ఈ కప్పు లేకపోతే కష్టమే కదా, మనకి ఇబ్బందిగా. వీటికి మాత్రమే నేను డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ మనం డబ్బు దేని ఖర్చు పెడుతున్నాం? దర్పోర్ధత్య ప్రదర్శనం దాని పట్టకండి అంటున్నాడు. దర్పము నువ్వు అంత గొప్ప వాడు మిగతా వాళ్ళకంటే, కిరీటాలు పెట్టుకుని, వజ్రాల నెక్లెస్లు వేసుకుని, మణిని మాణిక్యాలు వేసుకుని, ఉంగరాలు పెట్టేసుకుని, ఈ గందరగోళం అంతా అనవసరం. దర్పం అదంతే, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పడానికే తప్ప. ప్లస్ ఇంకోటి ప్రమాదం ఏంటంటే నీ చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు ఆవిడ పడేస్తాడు. మరి చేతి ఉంగరాలు ఏంటంటే ఉంగరం రాదు, నువ్వు పడుకున్నప్పుడు అవి ఏం నరుకు తీసుకోపడ్డాను. ఇంకా నీకు ప్రమాదకరం ఉందో తప్ప వంట పెట్టుకోవటం వల్ల నీకు సుఖాలే రావు, నువ్వు కష్టాలకి పాటు. రెండోది ఔద్ధత్యము. ఔద్ధత్యం అంటే ఏంటి? అనవసరంగా ఎవరూ హర్షించని ఖర్చులు. పెళ్లిళ్ళలో భోజనాలు పెడతాం మనం, ఎవరైనా హర్షించారా? క్రిటిసైజ్ చేయటమే తప్ప. చూశారు కదా, మేము 800 మంది పెట్టాం, 800 మంది పెట్టాం, పెట్టి ఏం చేశారు మీరు? ఇంకా తిండి లేని వాళ్ళకి పెడుతున్నారా మీరు? తిండి ఉన్న వాళ్ళకేగా పెట్టేది మీరు? మీరు పెట్టి తిండి వాళ్ళు తిన్నారా? ఔద్ధత్యము, అనవసరమైనటువంటి ఖర్చు అది వద్దు. విత్తము, ధనము యొక్క శక్తిని పని యొక్క ఖర్చు. ఇప్పుడు ఆ పెళ్లిళ్ళకి అయ్యే ఖర్చు, భోజనాలకు అయ్యే ఖర్చుతో మనం ఇలాంటి ఎన్ని పుస్తకాలు చూపించచ్చు? మన ఇళ్లలో జరిగేటటువంటి 2 పెళ్లిళ్ళు చాలు, మనకి 30 పుస్తకాలు వచ్చేస్తాయి కాదా? దగ్గరకు ఉపయోగపడ్డట్టు మరి పుస్తకాలు వస్తే ఎంతమందికి వాళ్ళ జీవితాలు మారిపోతాయో. డబ్బు యొక్క కరెక్ట్ అవగాహన నేర్పించాలి. కాగితం మంత్రం అది ముందు నువ్వు నేర్చుకో. నేర్పించాలి అంటే నువ్వు మాత్రం అందా చేస్తాను, నువ్వు మాత్రం చేయంటే ఎట్టా కుదురుతుంది? నీలో ఆ మార్పు వచ్చిందా? దానికే సింపుల్ గా ప్లెయిన్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాదా జీవనము ఉచ్చ విచారము. ఆలోచనలు చాలా హై స్టాండర్డ్ లో ఉండాలి, లైఫ్ మాత్రం చాలా సింపుల్ గా ఉండాలి. ఏముంటుంది? పొద్దున్నే కాస్త కడుపు నిండటానికి కావాల్సిన ఆహారము ఏదైనా సరే, అంతకంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుని గందరగోళం పడి దీని రుచి బాగలేదు, దీనికి ప్లస్ వన్ మార్కులు వేస్తాను వండిన వాళ్ళ దుంప తింపి నువ్వు తినక వాళ్ళని అవస్థ పెట్టి ఈ గందరగోళం అంతా చేయకుండా నీ మధ్యగా అన్నవి తిన్నావు అనుకో, గ్యారంటీగా రుచిగానే ఉంటుంది కదా. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నాకు చాలా సార్లు అనిపిస్తుంది మధ్యగా అన్నాన్ని మించి, పెరుగు అన్నాన్ని మించి రుచికరమైనటువంటి ఐటమ్ ఏమి ఉండదని. ఎన్ని రకాలు, ఒకవేళ మీరు మసాలాలు వేసి తిన్నా వాటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది. రాత్రి పాలు అన్నం తిన్నారనుకోండి, ఉదాహరణ అంతే, అది మాత్రమే తినకండి. అలా ఏం చేయకనే అవాచక అపరికరవతంగా ఎవడైనా కాస్త నేను తీసుకెళ్లి కడుపు నిండా పెడతానంటే తినను అనొద్దు. కానీ ఆ సింప్లిసిటీ, ఎంత హాయిగా ఉంటుంది, ఎవరు ఏం కష్టపడక్కర్లేదు, సుఖంగా జీవిత విధానం జరిగిపోతుంది కదా. డబ్బు యొక్క సదుపయోగం చెప్తుంది. వి అనేటటువంటి అక్షరం తత్ స వి తత్వం చెప్పింది, బ్రాహ్మణత్వం గురించి చెప్పింది. సా ఎవరి గురించి చెప్పింది? క్షత్రియత్వం గురించి చెప్పింది. వీడియని గురించి చెప్తోంది, విత్తం వైశ్యుల గురించి చెప్తోంది. దాని తర్వాత తత్ సవి టూ, టూ అనే అక్షరం ఏం చెప్తుందో చూడండి. తుషారాణాం ప్రపాతేతు యత్నో ధర్మేతు చాత్మనః మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్తా పారిశ్రమస్యహి. కష్టాలు వచ్చినప్పుడు మనిషి నెర్వస్ అయిపోతాడు. నెర్వస్నెస్ వద్దు. కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా జీవించాలో ఒట్టు అనేటువంటి అక్షరం చెప్తోంది గాయత్రి మంత్రంలో. ఏం చెప్తున్నది? కష్ట సమయాలలో మనిషికి నలుగురు అద్భుతంగా సహాయపడతారు. ఈ నలుగురు 4 రకాలైనటువంటి మానసిక స్థితులు. మొట్టమొదటిది వివేకము. కష్టం వచ్చినప్పుడు ముందు వివేకం ఉంచుకోవాలి. ఎందుకు వచ్చింది అసలు? ఆ వివేకాన్ని ఉపయోగించుకోకుండా కష్టం వచ్చేసిందని చెప్పి ఆ దేవ దగ్గర పరిగెత్తి, వీ ఎమ్మెల్యే దగ్గర పరిగెత్తి, ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర పరిగెత్తి, వీడు కష్టాన్ని నివారిస్తాడేమో, వాడు కష్టాన్ని నివారిస్తాడేమో, వీడి వల్ల కష్టాలు వచ్చాయని వాడి వల్ల కష్టాలు వచ్చాయని వద్దు. వివేకం మొట్టమొదట ఏం చెప్తుంది అంటే మనమే ఎక్కడో తప్పు చేశాం, అందువల్ల ఈ కష్టాలు వచ్చాయి. దాన్ని ఐడెంటిఫై చేయండి. మొట్టమొదట కష్టాలు రావటానికి, కష్టాలు పోగొట్టుకోవటానికి మీరు ఆ కష్టం యొక్క కారణాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ కష్టం యొక్క కారణం? ధైర్యం లేకపోవడం. మొట్టమొదట పరీక్షలు పోస్ట్ పోన్ కావాలని అందరు స్టూడెంట్స్ కోరుకుంటారు, లెక్చరర్స్ కూడా కోరుకుంటారు. ఎందుకు? ధైర్యం లేక పరీక్ష రాయటానికి. అంతేగా బాగా చదివానంటాడు, బాగా చదివిన స్టూడెంట్ అసలు పరీక్ష పెట్టానంటాడు. వాడికి తొందర అనమాట, ఎంత తొందరగా నేను చదువుకుందో చెప్పేస్తానా అని. నిజంగా సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడు పరీక్షలంటే భయపడదు. పరీక్షలంటే భయం ఉంది, అధైర్యం ఉంది అంటే అర్థం ఏంటనమాట, ప్రిపరేషన్ కరెక్ట్ గా లేదు. ఇంతటి వివేకం తర్వాత ఉండవలసింది ఏంటి? ధైర్యం. ధైర్యం తర్వాత ఉండవలసినటువంటిది, కావలసినటువంటిది ఏంటంటే సాహసం. మరి ధైర్యము సాహసానికి మధ్య తేడా ఏంటి? అందుకే గాయత్రి మంత్ర భాషకుడు అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ అవుతాడు. వాళ్ళు మించిన మనో యోగుల్ని మించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవడు ఉండడు. ధైర్యానికి సాహసానికి తేడా, వివేకానికి ధైర్యానికి తేడా, వివేకానికి ధైర్యానికి సాహసానికి తేడా తెలియాలి. ధైర్యం అంటే ఏంటి? నిలబడగలగటం. సాహసం అంటే ఏది చేయగలడో దాన్ని అంచనా వేసుకోవటం, ఏది చేయలేడో దాన్ని వదిలేయగలగటం. ధైర్యం అంటే ఏంటి? నేను పరీక్షని రాయగలను. క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, ఎనిమిది క్వశ్చన్లలో ఐదు రాయమంటాడు. సాధారణంగా బాగా చదువుకున్న వాడికి ఎనిమిది క్వశ్చన్లు వస్తాయి, కానీ వాడు ఎనిమిది క్వశ్చన్లు రాసే సాహసం లేడు. వాడికి బాగా వచ్చినటువంటి ఐదు క్వశ్చన్లు మాత్రమే రాసే సాహసం చేస్తాడు. అంటే సాహసం ధైర్యానికి తేడా అర్థం కదా. ధైర్యం అంటే ఏంటి? ఆ పరిస్థితికి నేను నిలబడగలను. ఆ పరిస్థితిని ఎదిరించాలా, డిట్యూర్ పక్క నుంచి తప్పుకు వెళ్లాలా అన్నది సాహసం. తేడా అర్థమవుతుంది కదా. వివేకము, వివేకం నుంచి ధైర్యము, ధైర్యం నుంచి సాహసము. వివేకం ఏం చెప్పింది? కష్టం ఎందుకు వచ్చిందో చెప్పింది. ధైర్యం ఏం చెప్పింది? దాన్ని నేను ఎదుర్కోగలను, పారిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎదుర్కోగలగటం రకరకాలుగా ఎదుర్కోవచ్చు. మీ అంతా నువ్వు ఎదుర్కోవచ్చు, స్నేహితులందరినీ పిలుచుకుని ఎదుర్కోవచ్చు, లేదు అక్కడి నుంచి మాయమైపోయి ఎదుర్కోవచ్చు కదా. అది సాహసం. ఒక్కొక్కసారి పరిస్థితుల్ని ఎదుర్కోకుండా తప్పించుకు వెళ్ళిపోవటం కూడా పెద్ద సాహసం. అది పెరిగితనం అనుకుంటారు చాలా మంది. అది పెరిగితనం ఏం కాదు, తర్వాత శక్తులను సమీకరించుకుని మళ్ళా కొట్టచ్చు. నువ్వు చాలా గొప్పవాడే, నేను ధైర్యవంతుని అక్కడ నుంచున్నావు అనుకో, దొరపత కొడేస్తారు, పది మంది ఫినిష్ అయిపోతుంది. అదే హీరో బట్టలు క్రాఫ్ట్ నడకకుండా హీరో నుంచేత కొట్టడానికి కుదరదు కదా. ఇంకైతే సాహసం అంటే అర్థం ఏంటి కదా, ధైర్యం ఇన్ యాక్షన్, సాహసం. దీని తర్వాత చాలా ముఖ్యమైనది చివరి ఐటమ్ ఏంటంటే ప్రయత్నం, ఎఫర్ట్. కష్టాలను ఈ విధంగా ఎదుర్కోమని చెప్తుంది తూ అనేటటువంటి అక్షరం. ముందు వివేకము, వివేకము నుంచి ధైర్యము, ధైర్యము నుంచి సాహసము, సాహసము నుంచి ప్రయత్నము. ఇక్కడ కూడా అదే ధైర్యం అంటే, ధైర్యం అంటే, వివేకం అంటే అర్థం ఏంటి? కష్టాలు వచ్చాయి, ఖచ్చితంగా కష్టాలు నిరంతరం ఉండవు. ఎప్పుడప్పుడు దానికి ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉండకుండా ఉండదు. మీరు కావాలంటే చూసుకోండి, మీ జీవితాలలో, మీ స్నేహితుల జీవితాలలో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాలలో కలకాలం ఉండవు. ఉంచేత ఏంటంటే వాడు ధైర్యంగా ఎదుర్కొంటాడు దాన్ని. జనం ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, రేపు కాకపోతే ఇంకో జన్మలో అయినా అవి సెట్ అవుతాయి అనేటటువంటి ఆ మానసిక స్థితి ధైర్యము. దాన్ని ఎదుర్కోవటము సాహసము. దాని ఉంది అదే మారుతుందని ఊరుకుంటే మారదు కదా. వీడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిసి ఎప్పుడైతే వాడు చేసుకుంటాడో, సోమరిపోతుగా ఉండకుండా, నా కర్మ అంతే అని కాకుండా, నానే ప్రయత్నాన్ని పూర్తిగా చేస్తూ, చేయగలిగినంత చేసుకుంటూ, మిగతాది ప్రకృతికి శక్తికి ఎప్పుడైతే వదిలేస్తాడో, తు అనే అక్షరము మనకి ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని తెలుపుతుంది. తుషారాణాం ప్రపాతేపి యత్నో ధర్మే చ తాత్మనః మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్త పారిశ్రమస్యహి. అంచేత సింపుల్ గా చెప్పాలి అంటే గాయత్రి మంత్రం యొక్క టూ అనే అక్షరం డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రయత్నం వల్ల వచ్చేటువంటి లాభాల గురించి తెలుపుతోంది. దాని తర్వాత వి తత్ సవితు వా అనే అక్షరంతో చెప్తున్నాడు, వరనారీ వినా కోన్యో నిర్మాత మను సంతతే మహత్వం రచనాశక్తే సస్యా నార్యా హి జ్ఞాయతాం. మనుష్యులను తయారు చేయటానికి స్త్రీ కన్నా వేరే ఎవరున్నారు? మనుష్యులను నిర్మించటం స్త్రీ యొక్క రచనాశక్తి మహత్వమే అని తెలుసుకోవాలి. ఇవా అనేటటువంటి అక్షరం అద్భుతమైనటువంటి అక్షరం. అసలు యాక్చువల్ గా తల్లి గర్భాన్ని సూచిస్తున్న షేపే సంస్కృతంలో. ఇలా గీత గీసి వా ఇలా రాస్తాం. రచనాశక్తి, రచనాశక్తి అంటే రాయటమే కాదు నిర్మించటం. నిర్మాత అయినటువంటి స్త్రీ తన యొక్క ఆ సామర్థ్యాన్ని గుర్తించలేకుండా ఉంది. ఇంచేత గుర్తించలేకుండా ఉంది, సద్జ్ఞానము సత్కర్మలు ధ్యానం ఉపాసన లేదు. స్త్రీ పురుషుల కలయిక వల్ల మానవ శరీరాది ఏర్పడుతుంది. మను సంతతి అంటున్నాడు కదా, మానవ శరీరం ఏర్పడుతుంది, బాణి ఉంది. ఆ మానవ శరీరం ఏర్పడటానికి కావలసినటువంటి ఎలాంటి శక్తులు స్త్రీ శరీరంలో ఉన్నాయి తెలుసా? స్త్రీకి తెలియదు, పురుషుడికి తెలియదు, డాక్టర్లకు కూడా పుట్టి తెలియదు. కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు, మీరు కనుక స్త్రీ యొక్క రచనాశక్తిని కనుక అర్థం చేసుకుంటేగలిగితే, నిర్మాణ శక్తిని కనుక అర్థం చేసుకోగలిగితే, గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఏ రంగులో పుట్టాలి, శిశువు కళ్ళు ఏ రంగులో ఉండాలి, వాడి ఐక్యూ ఎంత ఉండాలి, వాడు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఆస్ట్రోనాట్ అవ్వాలా, దీని ముందే నిర్ణయం చేసేయచ్చు. దాన్ని గర్భధారణ సంస్కారం అని అంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్త్రీ యొక్క రచనాశక్తి. మళ్ళా ప్రతి స్త్రీకి అదే రచనాశక్తి ఉండదు, మళ్ళా డిఫరెన్స్ ఉంటుంది, డిగ్రీ డిఫరెన్స్. మానవ శరీరాలు నిర్మిస్తాయి, సరే ఆ మానవ శరీరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క మానసిక శక్తి ఎంత ఇంపార్టెంట్? యాదవ్యాసుల లాంటి వాడు బీజాలు వేసినా కుదరలే, దెబ్బతింది మొత్తం ఎక్స్పెరిమెంట్. ఎక్కడ దెబ్బతింది ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు కదా, మహాభారత కథలు. వాడి వికృత రూపం చూసి కళ్ళు మూసుకుంది, గుడ్డివాడు పుట్టాడు, అసహ్యంతో పాలిపోయింది, పాండురాజు పుట్టాడు. ఇంత అద్భుతమైనటువంటి మహర్షిత్వం వల్ల కదా విధుడు పుట్టాడు దాసీకి. ఆ స్త్రీ కాదు, ఇంకో స్త్రీని పంపిస్తుంది దాసీ దాన్ని. కరే తెలుసు కదా విధుడు. అంతేత ఆ స్త్రీ యొక్క నిర్మాణాత్మక శక్తి స్త్రీ యొక్క మానసిక స్థాయి బట్టి ఉంటుంది. అంతేగా ఏ మానసిక స్థాయితో ఆ నిర్మాణ కార్యక్రమానికి బీజాలు పడతాయో ఆ నిర్మాణాత్మకమైనటువంటి మానసిక స్థితికి తగిన ఎడ్యుకేషన్ మనం ఎక్కడిస్తున్నాం? ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఏమిటండి మనం? వీళ్ళు బిఎల్ చదువుతున్నారు, బీకామ్ చదువుతున్నారు, టెక్నాలజీ చదువుతున్నారు, కంప్యూటర్స్ చదువుతున్నాం అనే పిచ్చి వేషాలు వేస్తున్నారు తప్ప, అసలు పురుషులు చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణమైనటువంటి శక్తిని మేము చేయగలుగుతున్నప్పుడు దానికి తగిన ఎడ్యుకేషన్ మాకు కావాలి. అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులు కానీ, దమ్మున్నటువంటి సోషియాలజిస్ట్ కానీ ఎక్కడున్నారు? నేర్చుకోవాల్సింది అది కదా. పురుషుడితో సమానం ఏంటి? వాళ్ళు పురుషుడి కంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు అంటే ఈ పురుష శరీర నిర్మాణాలు కూడా వాళ్ళ యొక్క శక్తే. వాళ్ళు పిచ్చివేషాలు వేశారంటే ఈ బ్రెయిన్ దెబ్బతింటుంది. కానీ ప్రకృతి దానిపైన చేసుకుంటూ పోతుంది బ్రాహ్మణ శక్తి. అంతేత మనం దాన్ని డిస్టర్బ్ చేయలేకుండా ఉన్నాం. కానీ లేకపోతే మనం ఎన్ని పిచ్చి పనులు చేసేసి ఉండేవాళ్ళం. బ్రాహ్మణ శక్తి అది. సరస్వతి శక్తి ఆ శరీరాన్ని రసవంతంగా ఉపయోగించుకోవడం, తేడా అర్థం చేసుకోండి. అందుకని ఈ శ్లోకాలు ఇవంతా కూడా గాయత్రి మంత్రానికి సంబంధించినవి. ఇంచేత స్త్రీకి తన యొక్క ఇంపార్టెన్స్, కానీ స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ అక్కడే లేదు, రెండు ఇంపార్టెన్స్ కూడా ఉంది స్త్రీ యొక్క ఇంపార్టెన్స్. పివి నరసింహారావు వంట చేసేవాడు, పివి నరసింహారావు ఇది తింటాడు అది తింటాడు అని చెప్పాడు ప్రెస్ రిపోర్టర్స్. ఇమీడియట్ గా ఉన్న ఉద్యోగాల నుంచి పీకేశారు. ఇంటి చేత అంటారు ఏంటిటా పివి నరసింహారావు ఏంటి ఏమవుతుందిట, నీకు తెలియదు ఆహారాన్ని మార్చేస్తే మనస్సును మార్చేయవచ్చని. ఎలాంటి ఆహారం మనం తింటామో అలాంటి మనస్సే మారుతుందని. అంత అద్భుతమైనటువంటి శక్తి ఏ స్త్రీ చేతిలో పెడితే నేను అంట వండుతానా, నేను ఉద్యోగం చేస్తాను కానీ అనేటువంటి మూర్ఖత్వాన్ని అడ్డుకునేటటువంటి జ్ఞానమైనా మనకుందా? గాయత్రి మంత్రాన్ని కనుక మనం చదువుకుంటే ఈ పాటికి అది అర్థమై ఉండేది కదా, స్త్రీ కదా అర్థమయ్యేది చెప్పిండే వాళ్ళం కదా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీని పూజిస్తామో అక్కడే దేవతలు ఉంటారు. దేవతలు అక్కడేగా ఆ మానవ శరీరం కరెక్ట్ గా పంచకోశాలు అవి కరెక్ట్ గా లేకపోతే సర్వనాశనం అయిపోతుంది కదా. ఇప్పుడంతా అయింది అభిమన్యుడు తల్లి గర్భంలోనే డెవలప్ అయ్యాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే డెవలప్ అయ్యాడు. స్త్రీకి తన యొక్క ఇంపార్టెన్స్, తన యొక్క సమాజ నిర్మాణాత్మకమైనటువంటి శక్తి. శివాజీకి క్రెడిట్ ఎవరిస్తాం? ఈజీబాయికే ఇస్తాం, తల్లికే చెప్తాం. ఆ తల్లి నేర్పేది పూర్వకాలంలో ఇలా జీవించాలిరా నువ్వు అని. ఇప్పుడు అసలు జీవించడం అంటే ఏంటో తెలియదు ఎవరికి, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. గాయత్రి మంత్రం వా అనేటటువంటి అక్షరం అది చెప్తుంది మనకి హౌ టు లివ్. కానీ ఒక స్త్రీకే కాదు నిర్మాణాత్మకమైనటువంటి శక్తి ఉంది, పురుషుడికి ఉంది. పురుషుడు ఆలోచనలకి నిర్మాణం, ఆలోచనలకి ఊపిరికి వస్తాడు. బ్రహ్మ అంతే కదా, బ్రహ్మ యొక్క మానసిక సృష్టి. మరి మీ ఆలోచనలను నర్చర్ చేసుకుని మీకు చాలా బాగానే ఉంటుంది. సాధనలోకి వచ్చేసరికి మనం దెబ్బతింటాం. 3 గంటల సేపు జపం చేసుకోవాలని ప్రతివాడికి ఉంటుంది కదలకుండా. ఇది కూర్చో ఎక్కడ దెబ్బతిన్నారు మీరు? ఎక్కడ? మనోమయ కోశానికి స్థూల శరీరానికి లింక్ లేదు. మనస్సు చెప్పినట్టు ఈ శరీరం ఉండు, ఆ లింక్ పోయింది. సరస్వతి లింక్ లేదు, గ్రీజు లేదు. గ్రీజు ఉంటే కదా బండి తిరిగేది. అది కూడా వా యొక్క శక్తి, నిర్మాణాత్మకమైనటువంటి శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి. ఎప్పుడైతే మనం ప్రపంచానికి స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తామో, అసలు స్త్రీకి దేవతా పీఠం ఇచ్చి కూర్చోబెడితే మన ఋషులు, మనం ఇప్పుడు వాళ్ళని మనతో సమానంగా చేస్తున్నాం అనేదో గొప్ప పోతాం. మీరు సమానంగా ఏం చేస్తారు? వాళ్ళు మనకంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. దే కెన్ బిల్డ్ హ్యూమన్ బాడీస్. నువ్వు కంప్యూటర్ని తయారు చేసి గొప్ప అనుకుంటున్నావు. వాళ్ళు మానవ శరీరాలనే నిర్మించి పారిస్తారని చెప్పి మనుసంతతిని తయారు చేయగలిగేటువంటి ఆ స్త్రీ యొక్క రచనా శక్తి గుర్తించాలి. గుర్తింపబడే వ్యక్తి చేయాలి. అంటే గాయత్రి మంత్రం కంటే ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్కి అద్భుతమైనటువంటి బూస్ట్ ఇంకే ఉండదు వాళ్ళు అర్థం చేసుకోగలిగితే. ఎందుకు స్త్రీకి ఆ మహత్యం ఉంది అంటే కేవలం తన యొక్క నిర్మాణాత్మకమైనటువంటి శక్తి కాదు. వా రే రెండో తర్వాత అక్షరం వే అనేటటువంటి అక్షరం. వేవేవ నిర్మలా నారి పూజనీయ సదాసదా యతే సర్వలోకేస్మిన్ సాక్షాత్ లక్ష్మీర్మత బుధై. నిర్మలమైనటువంటి శక్తి, మాలిన్యరహితమైనటువంటి శక్తే స్త్రీ స్వరూపము అని గాయత్రి మంత్రం చెప్తుంది. నల్లరంగు ముందు స్ఫటికం పెట్టామనుకో, ఏ రంగు కనిపిస్తుంది మీకు? ఎరుపు రంగు బ్యాక్గ్రౌండ్ నుండి స్ఫటికం పెట్టాం. మనం స్త్రీకి తనకి కావలసినటువంటి మానసిక స్థితికి ఫ్రీడమ్ ఇచ్చి ఎదిరేసి ఉంటే నిర్మలత్వం ఆటోమేటిక్ గా ప్రతిబింబిస్తుంది. అందుకే గాయత్రి దాని మంత్రాన్ని కూడా సూర్యుడు అధిదేవతైన స్త్రీ స్వరూపం ఇచ్చాం. ఎందుకంటే ఆ స్త్రీ స్వరూపంలో ఆ సూర్యుడు యొక్క శక్తి పూర్తిగా స్ఫటికంలో ఎలాగైతే ప్రవేశింపబడుతుందో అలా ప్రవేశింపబడుతుంది. కానీ మనం వాళ్ళకి కుచ్చితమైనటువంటి ఆలోచనలు, బట్టలు చాలా ఇంపార్టెంట్, నగలు చాలా ఇంపార్టెంట్ అని నీవిచ్చుకున్నదే అది. మనం వాళ్ల బుద్ధిని భ్రష్ట పెట్టించి వాళ్ళని తిడితే ఏం లాభం? నువ్వు వాళ్ళని వాళ్ళలాగే ఎదురేసేయగలిగితే స్త్రీని అంతకంటే నిర్మలత్వమైనటువంటి మానసిక స్థితి ఉండదు వాళ్ళని. అందుకే ప్రతి సక్సెస్ఫుల్ మనిషి వెనకాతలా కూడా ఇంగ్లీష్ లో ఉండదు, తెలుగులో ఆ కొటేషన్ ఉందో నాకు తెలియదు, కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్. తల్లో చెల్లెలో భార్యో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు వెనకాతలు ఉండి మీకు ఆ ప్రోడ్ ఇవ్వకపోతే, ఆ బూస్ట్ ఇవ్వకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు అని సజ్జన పురుషులు సదా నర్మదా నది వల్ల నిర్మలమైన స్త్రీలను పూజించాలి. స్త్రీని ఈ ప్రపంచంలో సాక్షాత్ లక్ష్మీదేవిగా విద్వాంసులు గౌరవించాలి. చేత మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ సంబంధ బాంధవ్యాలున్నా కూడా వాళ్ళని సాక్షాత్ లక్ష్మీ స్వరూపులుగా గౌరవించటం నేర్చుకోండి. లక్ష్మీ స్వరూపులుగా పూజించక్కర్లే, గౌరవించటం నేర్చుకోండి. ఆ పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి సంస్కృతంలో. కానీ ఆ గౌరవించటం అనేటువంటి పదం చాలా పిక్యులర్ పదం అండి. గౌరవం అనేది ఒక మానసిక స్థితి. అది ఒక వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నావు, ఆ గౌరవించటం అనేది నీ అంగ ప్రత్యంగాల ద్వారా అభివ్యక్తి చెందుతుంది. నువ్వు ఎవరినైతే గౌరవిస్తావో వాడి వైపు కాళ్ళు పెట్టి కూర్చోవు గ్యారంటీగా, వాళ్ళ వైపు వీపు పెట్టి కూర్చోవు గ్యారంటీగా, వాడు వస్తే నువ్వు కూర్చొని ఉండవు గ్యారంటీగా. కానీ ఇప్పుడు నటనైపోయింది అది, అంతే కదా. నీకు వాడి మీద గౌరవం లేదు, వాడు కూర్చున్న కుర్చీ మీద గౌరవం ఉంది. నీకు కుర్చీకి మర్యాద ఇస్తున్నావు అన్నమాట. అంతకంటే దేనికి మర్యాద ఇవ్వటం లేదు. కానీ ఇట్స్ ఓకే, ప్రొసీజర్ అంతే కదా. ఇంచేత స్త్రీకి గౌరవం ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ప్లస్ ప్రతి స్త్రీకి గౌరవం ఇవ్వగలవా, మనందరికీ గౌరవం ఇవ్వగలవా, రామాయణంలో ఇవ్వలేం కదా. కానీ స్త్రీలను అలాంటి నీచ స్థితికి దిగజార్చిందవరు, మనమే. ఆ నీచ స్థితి నుంచి మళ్ళా మీరు పైకెత్తగలగాలి వాళ్ళని. ఎక్కడి నుంచి మొదలెడతారు మీరు? ఇమీడియట్ గా బోర్డు పెట్టేసి స్త్రీ జనోద్ధరణ అని కాకుండా స్త్రీ గౌరవోద్ధరణ సమితి అని పెట్టేసి దానికి సెక్రటరీ కరెస్పాండెంట్ అందరూ పురుషులే కాదు. మన ఇంటిలో మనకి తెలుసున్న వాళ్ళ దగ్గర మనకి తెలుసున్నటువంటి స్త్రీలను గౌరవించటం, పూజించటం, వాళ్ళకి మర్యాద ఇవ్వటం నేర్చుకోమని చెప్తుంది. ఏ అక్షరం? ఒరే అనే రే, రే అనే అక్షరము చెప్తుంది. ఒరే స్త్రీలను గౌరవించు. వేదేవ నిర్మలా నారి పూజనీయ సదా సదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షాల్ లక్ష్మీ మతాబుదై. తర్వాత చివరక్షం కూడా తీసేద్దాం. నియమ్ కరెక్ట్ గా దాన్ని నియమ్ అని చదువుతాం మనం, వరే నియమ్ అని. ఎన్ని లక్ష్యాలు పూర్తి చేయటానికి, కానీ మామూలుగా మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు మాత్రం నియమ్ అనేయచ్చు, నియమ్ అనక్కర్లే. ఆ తేడా మాత్రం మీరు గుర్తుంచుకోండి. కానీ ఆ ఛందస్సుల్లో 24 అక్షరాలు తీసుకురావటానికి 23.5 కాకుండా నియమ్ అని రాస్తాం మనం. ఇక్కడ నియమ్ అనే రాసినట్టున్నా కదా, కానీ చదవటం మాత్రం నియమ్ అని చదువుతాం. న్యస్యంతే ఏ పదాం ప్రకృత్యాజ్ఞానుసారత స్వస్థ సంతస్తుతే నూనం యోగముక్త భవంతి. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం ఎలా చెప్తుంది? మళ్ళా ఆ శ్లోకాన్ని చూడండి. న్యా నియం కదా, న్యాతో మొదలెట్టాడు. న్యస్యంతే ఏ నరాహ పాదాన్ ప్రకృత్యా జ్ఞానుసారత. అక్కడ కరెక్ట్ గా వైఫ్ లో ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, చూసుకోండి. న్యస్యంతే ఏ నరాహ పాదాన్ ప్రకృత్యా జ్ఞానుసారత. ప్రకృత్యాజ్ఞానుసారత స్వస్థా సంతస్తుతే నూనం రోగముక్తా భవంతి. పంచకోశాలలో ఉండేటువంటి రోగాలు ఎలాగా ఎదిరించుకోవాలో చెప్తున్నాడు. మీకు ప్రకృతి చెప్తుందయ్యా ఏం చెయ్యాలో. ఫస్ట్ కండిషన్ ఆరోగ్యానికి ఆకలి వేయకుండా భోంచేయకండి. టైం అయిపోయింది తినకండి. టైమింగ్స్ మీరు కాస్త ఆలోచించి పెట్టుకుంటే 1 గంట ముందు నుంచి ఆకలిస్తుంది మీకు. మీరు ఆ టైమింగ్ సెట్ చేసుకుని ఆహారం యొక్క క్వాంటిటీ మీరు కరెక్ట్ గా పెట్టుకోగలిగితే, నాకు ఈ మధ్య వచ్చినటువంటి అనుభవంతో చెప్తున్నాను నేను, టైం గ్యాప్ కనుక మీరు కరెక్ట్ గా సెట్ చేసుకుంటే ఆకలి వేసినప్పుడే ఆహారం తింటారు మీరు. ఒకవేళ ఆకలి వేయలేదు తినకండి, ఆ పూట మధ్యలో ఆకలిస్తే తినకండి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు మళ్ళీ భోజనం టైం పెట్టుకుంటారు కదా, మీరు అక్కడ తినండి. దెబ్బకి దానికి గుడ్డి వచ్చేసి కరెక్ట్ గా ఆకలి అయితే మొదలు పెడుతుంది. ఇంకా ఫస్ట్ రూల్ ప్రకృత్యాజ్ఞానుసారత. ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారమే చెయ్యి. ఎంత తింటావా ప్రకృతి చెప్తుంది మీకు. 1 ఇడ్లీ తింటావా, 2 ఇడ్లీ తింటావా, 3 ఇడ్లీ తింటావా, అది కాదు ఇంపార్టెంట్. ఆ క్షణంలో నీకు ఎంత ఆకలిస్తే అంత తిను. ఫస్ట్ రూల్. రెండేంటి, నువ్వు ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండా తీసుకోకు, ఎంతో కొంత ఖాళీగా ఉంచు. మూడో నూనె, పళ్ళు, పాలు, పెరుగు భోజనంలో ఎక్కువ ఉండాలి. భోజనంలో ఆకుకూరలు, పళ్ళు, పాలు, పెరుగు ఎక్కువ ఉండాలి. దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ మసాలాలు. చాలా మంది మసాలాలు తినకూడదు అనేటటువంటి ఒక అపోహలో ఉంటారు. మసాలాలను ఔషధాలుగా వాడుకోండి. ఆయుర్వేదం గురించి మనం క్లాసులు చెప్తుంటున్నప్పుడు గాయత్రి మంత్రంలో ఆయుర్వేదం కూడా ఒక చాలా పెద్ద భాగం. పిత్త వాత కఫ లేకపోతే అగ్ని పృథ్వీ జలతత్వాలతో మన శరీరం నిర్మించబడింది అని చెప్తుంది. ఒక్కొక్క తత్వానికి కెటాలిటిక్ ఏజెంట్ అంటాం మనం కెమిస్ట్రీలో. అంటే ఏంటి, ఉత్తేజన ఇచ్చేటటువంటిది. అది ఏం చేయదు, అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మసాలా. ఏ కాంబినేషన్లో ఏ మసాలాలు కలుపుకుంటే ఈ వాత పిత్త కఫ రోగాలతో వచ్చినటువంటి వాటిని మీరు రోగరహితంగా చేసుకోవచ్చో చూసుకుని ఆ విధమైనటువంటి మసాలాలు వాడాలి. ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియాలి, మీకు ఏ నాడి నడుస్తుందో, ఆ నాడికి సంబంధించినటువంటి ఆహారాలు ఏంటో, ముఖ్యంగా మీ పాదాలు, మీ అరిచేతులు, మీ కళ్ళు, మీ పెదవులు, మొత్తం మీ ఇంద్రియాలన్నీ అందులో ఉన్నాయి. మీ పెదవుల్లో ఉన్నాయి, మీ కళ్ళల్లో ఉన్నాయి, మీ అరచేతుల్లో ఉన్నాయి, మీ పాదాల్లో ఉన్నాయి. ఆయుర్వేదం అక్కడే తీసుకెళ్తుంది మిమ్మల్ని. ప్రకృత్యాద్యానుసారత, మన శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రకృతిని, అంటే ఏంటి, నేచర్లో ఉన్నదాన్ని ప్రకృతి, దాన్ని చూసి మళ్ళా అది నిర్మిస్తుంది. అది శరీరం యొక్క గొప్పతనం. అది తెలుసుకుని ఆ నియమాలకు కావలసినటువంటి జ్ఞాన సముపార్జన చేయండి అని న్యాయ అక్షరం చెప్తుంది. అంటే ఒక్కొక్క అక్షరం గాయత్రి మంత్రంలో ఎన్ని ఎన్ని శాస్త్రాల వైపు, సోషియాలజీకి వెళ్ళాం ఇందాక, స్త్రీ యొక్క బయోకెమిస్ట్రీ, పురుషుల యొక్క బయోకెమిస్ట్రీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం, మెడిసిన్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ బేసిస్ ఏంటి, ఫార్ములా ఏంటి, ప్రకృత్యాజ్ఞానుసారత. మీ ప్రకృతి మీకు చెప్తుంది ఏది రైటో, మీరేమీ అడగక్కర్లే ఏది రైటో అదో. ఎందుకే నాకు మా బామ్మగారు చెప్తుంది కదా జోక్, మొదటిసారి పిల్లలు వచ్చినటువంటిది ఇంటికి వచ్చిందిట, అమ్మ నాకు పుట్టినప్పుడు వస్తే రేపు నాకు లాట్టే ఎత్తా అందిట, నొప్పులు వస్తే లేపాలా ఏంటి, అదే చెప్తుంది. అలాగే ప్రకృతి మీకు చెప్తుంది ఎక్కడో ఏదో దోషం జరుగుతుంది, ఎక్కడో ఏదో జరగకూడంది జరుగుతుంది. ఆ జరగకూడంది జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఆ ప్రకృతి యొక్క ఆజ్ఞ మనకి తెలియాలి. ఇంకేత ఆ ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం అనేదే న్యా అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఇంకేత ఓం జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు భూర్భువస్వ భూ భువ స్వ తత్. ఇంటే తత్ అయాచక అపరిగ్రహవర్తాలు, అంధకారాన్ని పోగొట్టటాలు. స సత్తావంతులు అవటము. వి డబ్బు యొక్క సదుపయోగము. టు కష్టాలలో వివేకము, ధైర్యము, సాహసము, ప్రయత్నము ఉపయోగించుకోవటం. తత్ సగుతు వా స్త్రీ యొక్క రచనాశక్తి. రే స్త్రీ యొక్క నిర్మలత్వము. న్యం ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం. ఓం తత్ సవితుర్వరేణ్యం. ఇంతవరకు వచ్చాం మనం. కానీ ఈసారి ఈ గాయత్రి మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఈ భావ పరంపర మననం చేసుకుంటూ ఉండాలి. ఓం ఏంటి, ఓం ఏంటది, టూకీగా మీకు ఇంపార్టెంట్ పాయింట్ పట్టుకోవాలి కదా. ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు లోకాలు. భూర్భువస్వ ముండము, కాళ్ళు, శిరస్సు, దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు మూడు లోకాలలో. తత్ అయాచక అపరిగ్రహతను. అజ్ఞానం వల్ల ఇది నాది, ఈ ప్రకృతిలో జరుగుతున్నంత నాది అనుకుంటున్నా, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి బాధ్యత స్వీకరించటం. స సత్తావంతులు కావటం. సత్తా ఎవడు ఎవడు తీసుకోవాలి బాధ్యత. ఎవడు ఎవడు బాధ్యత నీది అనుకుంటే అది నీ బాధ్యత అవుతుంది. ఇది నేను ఈ టైంకి పూర్తి చేయాలి అని నువ్వు అనుకుంటే చేయగలవు, కానీ నీ పై ఆఫీసర్ అనుకుంటే గ్యారంటీగా చేయాలి. మెడికల్ సర్టిఫికేట్ పడేస్తావు, చచ్చాడనమాట వాడు, ఇంకేం పిక్కుంటాడు. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోయి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తావు, ఇరవై రోజుల వరకు పనిచేయటానికి వీల్లేదని. ఇంకైతే సత్తావంతులు కావాలి. తత్ స వి ధనం యొక్క సదుపయోగం. ఏంటి ధనపు యొక్క సదుపయోగం? ప్లెయిన్ లివింగ్, ఇన్ హై థింకింగ్. టూ, కష్టకాలంలో ఏమేం కావాలి? వివేకము, ధైర్యము, సాహసము, ప్రయత్నము వదలొద్దు. వా వే, కరెక్టే, స్త్రీ యొక్క నిర్మలత్వం ముందే అవగాహన కావాలి. న్యం, ప్రకృత్యాజ్ఞానుసారత ఆయుర్వేదం నేర్చుకుంటాం. స్వస్తి.
స్మృతి మొదట అయిపోయిన శ్లోకాలు చదువుకుంటూ ఆ వైబ్రేషన్స్ గుర్తు చేసుకుందాం. ఓం భూభువస్వస్త్రయో లోక వ్యాప్తమం బ్రహ్మ తేషు హి సయేవ తజ్జతో జ్ఞానీ యస్తద్వేత్తి విచక్షణః. ఓంకారము, మూడు లోకాలు. భూర్భువస్వః, ముందము, కాళ్ళు, శిరస్సు. ఈ తత్వజ్ఞానాన్ని తెలిసినటువంటి వ్యక్తే నిజమైన తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. తత్వజ్ఞాస్తు విద్వాంసో బ్రాహ్మణ స్వతపో బలై అంధకారమపాకుల్యః లోకాదజ్ఞాన సంభవం. తత్ అనేటువంటి అక్షరం గాయత్రి మంత్రంలో ఏం చెప్తుంది అంటే బ్రాహ్మణత్వాన్ని సాధించండి, అజ్ఞానాన్ని పోగొట్టండి. మీరు మాత్రమే సాధించటం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రయత్నించండి. సా అనే అక్షరం. సత్తావంతస్తూర క్షత్రియాలోకరక్షకా అన్యాయా శక్తి సంభూతాం ధ్వంసయేయో హిత్వాపదః. అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఒక వ్యక్తి సరిపోడు, సత్తా కావాలి, అధికారం కావాలి. అధికారం ఎలా వస్తుంది? యూనియన్ ఫామ్ ఉంటే. నీ ప్రాబ్లం డైరెక్ట్ గా నువ్వు చెప్పుకుంటే ఎవడు విండు, యూనియన్ ఫామ్ చేసి చెప్తే అందరూ వింటారు కదా. అలాగా ఈ గురువుల యొక్క వాక్కుని, ఈ తత్వజ్ఞానం యొక్క వాక్కుని ప్రపంచానికి అందజేయటానికి, అన్యాయాన్ని ఎదురించడానికి, ఏ అన్యాయం? మీరనుకుంటున్నటువంటి అన్యాయం కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలను ప్రపంచానికి అందజేయటానికి మీరు ఒక సత్తావాన్, ఒక సంస్థగా మీరు ఏర్పడింది. విత్తశక్త్యాతు కర్తవ్య ఉచితాభావ పూర్తయః నతు శక్త్యాతయా కార్యం దర్తౌధచ్చ ప్రదర్శనం. డబ్బుని సవ్యంగా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మీ యొక్క అహంకారము, మీ యొక్క గర్వము, మీ యొక్క దంభము ప్రదర్శించడానికి ఉపయోగించకండి. తుషారాణాం ప్రాపతేతి యత్నో ధర్మేతు చాత్మనః మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్తా పారిశ్రమస్యహి. తు అనే అక్షరం ఏం చెప్తుంది? పరిశ్రమ యొక్క, డిగ్నిటీ ఆఫ్ లేబర్. కష్టపడటం నేర్చుకోండి. కష్టాలలో మీకు నాలుగు లక్షణాలు సహాయపడతాయి. ఒకటి వివేకము, రెండు ధైర్యము, మూడు సాహసము, నాలుగు పరిశ్రమ. ఈ నాలుగు లక్షణాలు టూ అనేటువంటి అక్షరము కష్టకాలంలో మీరు అలవర్చుకోండి అని గాయత్రి మంత్రం చెప్తుంది. సవితు వా వరనారీం వినా కోన్యో నిర్మాత మనుసంతతే మహత్వం చ రచనాశక్తే స్వస్యాః నార్యాహి జ్ఞాయతాం. స్త్రీ యొక్క రచనాత్మక శక్తి, స్త్రీ యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తిని గుర్తించండి. మనం గుర్తించటంలే, మనుసంతతి స్త్రీ ద్వారా ఈ ప్రపంచంలోకి ఇన్ని రకాలుగా, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా వస్తున్న ఇప్పటికీ ఆ మ్యాజిక్ ఏంటో తెలియదు. సైంటిస్టులకు ఇప్పటికీ తెలియదు జరుగుతోంది కాని, మన ఋషులకి తెలుసు. అది స్త్రీకి అర్థమయ్యేటట్టు చెప్పి మీ బాధ్యత ఆ మనుసంతతిని కావలసిన స్థాయిలోకి పెంచడం. తల్లి ఆ పని చేయగలదు, మిగతా వాళ్ళు ఆ పని చేయలేరు. కానీ ఆ జ్ఞానాన్ని లేకుండా లౌకికమైనటువంటి జ్ఞానమే స్త్రీకి కావాలి అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి ఈ సమాజాన్ని మనం బయటపడేయగలగాలి. తనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మర్చిపోయి ఎందుకు పనికిరాని శక్తులు ఎందుకు? ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని సమాజంలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తూ రే రేవేవ నిర్మలా నారీ పూజనీయా సతా సదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షాల్ లక్ష్మీర్మతా బుధైః. స్త్రీ అంటే లక్ష్మీదేవి అని చెప్పుకున్నాం. ఏంటి స్త్రీలో ఉన్నటువంటి ఆ గొప్పతనం? నిర్మలత్వం. ఈనాడు స్త్రీకి వచ్చినటువంటి ఆ మానసిక దౌర్బల్యము, ఆలోచన రాహిత్యానికి మనమే కారణం. వాళ్ళని సవ్యంగా ఎదగనివ్వటంలే. ఇప్పటికీ కూడా చాలా సార్లు కుటుంబంలో వాటిలో స్త్రీ యొక్క సలహాన్ని సవ్యంగా పాటిస్తే కండిషన్ ఉంది, మళ్ళా ఆ స్త్రీ నిర్మలంగా ఉండగలిగి సలహా ఇవ్వగలగాలి. కానీ సాధారణంగా పురుషుల కంటే స్త్రీ ఎక్కువ నిర్మలంగా ఉండగలుగుతుంది. ఇంచేతంటే అది తన యొక్క సహజ స్వభావము కనుక. దానికి కావలసినటువంటి పరికరాలు, పరిసరాలు, వాతావరణం కనుక మనం ఇవ్వగలిగితే ప్రతి సక్సెస్ఫుల్ మనిషి వెనకాతలో ఒక స్త్రీ ఉంటుంది అని ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది. మరి తెలుగులో అది ఉందో లేదో తెలియదు, కానీ ఏదైనా అది మనకు తెలుస్తూనే ఉంటుంది. కుటుంబాలలో వాటిలో స్త్రీ యొక్క సహకారం లేకపోతే ఏదో సినిమా కూడా చెప్తారు, మేమందరం అన్నదమ్ములం కలిసి ఉన్నాం అంటాడు. కోడళ్ళందరూ కలిసి కావాలని గందరగోళం చేస్తారు, చివరికి అన్నదమ్ములు విడిపోతారు. ఏ సినిమా నాకు గుర్తులేదది. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ఉత్తనే అనవసరంగా లేదు, మేం కలిసి ఉంచితేనే మీరు కలిసి ఉంటారు తప్ప లేకపోతే మీరు కలిసి ఉండలేరు అని. మరి వాడు ఈ శ్లోకాన్ని పట్టుకున్నట్టున్నాడు గాయత్రి మంత్రంలో. ఏ శ్లోకాన్ని పట్టుకున్నా ఏం పట్టుకున్నా స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ఈ రెండు శ్లోకాలు ఎంత అద్భుతమైనవో మీరు మననం చేసుకోవాలి. టూకీగా నేను మీకు రెండు మూడు ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను, కానీ అది సరిపోదా రెండు ఉదాహరణలు. రే తర్వాత నియం. న్యసంతే ఏ నరా పాదాం ప్రకృత్యాజ్ఞానుసారత స్వస్థా సంతస్తు తే నూనం రోగముక్తా భవంతే. జ్యోతిషాస్త్రము ప్రకృతి యొక్క నియమాలను చెప్తుంది. ఆయుర్వేదము ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార నియమాలు చెప్తుంది. ఈ రెండింటినీ మీరు బాహ్య నిష్ణాతులవుతే మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ రోగాలు ఉండవు అని గాయత్రి మంత్రం యొక్క నియమం అనేటటువంటి అక్షరం చెప్తుంది. ఇప్పుడు రెండవ పాదంలోని మొదటి అక్షరం భ. భవోద్విగ్నమనామేవ హృదుద్వేగం పరిత్యజ కురు సర్వ వ్యవస్థాసు శాంతం సంతులితం మనః.